Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం ఏప్రిల్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల్ల. నేను మీ హోస్ట్ భాను. ఈరోజు March 28, 2019 రికార్డింగ్. ప్రతి వారం మేము లేటెస్ట్ వార్తల పైన, కరెంట్ అఫైర్స్ పైన విశ్లేషణ ఉంటుంది రమణ గారితో. రమణ గారు అమెరికాలో ఉంటారు, వాషింగ్టన్ డిసి వాస్తవ్యులు మెట్రో. నమస్తే రమణాజీ.
నమస్కారం అండి భాను గారు.
మరొక ఎపిసోడ్. ఈరోజు టాపిక్స్ ఏంటంటే, మొట్టమొదటగా మొన్న మోడీ గారు వచ్చేసేసి మనము శాటిలైట్ నవదాన్ని కూల్చగలిగేటువంటి క్యాపబిలిటీ మనకు ఉంది అన్నారు. అసలు ఎందుకు, ఏమిటి, ఎలా శాటిలైట్ గురించి మాట్లాడదాము. తర్వాత జనరల్ ఇండియన్ ఎలక్షన్స్ అప్డేట్ రాష్ట్రాల వారీగా. మొన్న తెలంగాణ ఆంధ్ర గురించి మాట్లాడాము, ఇప్పుడు వేరే రాష్ట్రాల గురించి మాట్లాడతాము. సో ఈరోజు మీకు కొంచెం గట్టిగా నేను ప్రశ్నలు అడుగుతాను.
అమ్మో, ముందే ఎదిరించేస్తున్నారు.
ఎదిరించడం అని కాదు, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈ శాటిలైట్ ఎక్కడో ఉంది అంటే, ఇవన్నీ మనం రకరకాల ప్రశ్నలు ట్విట్టర్ లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం. అక్కడ ఎక్కడో ఉన్న శాటిలైట్ నీళ్లు కొట్టడం, అది అసలు మొదలు, ఇది ఇంపార్టెంటా, ఇది తెలుసు అంటే. ప్రపంచంలో ఒక 3 దేశాలు, ఇండియా, ఇండియా ఇప్పుడు జాయిన్ అయింది 4వ దేశం, చైనా, రష్యా, అమెరికా, ఇది 4వ దేశం కింద. సో అది ఎట్లయినా అది ఫేమస్, అది అంటే చెప్పుకోదగ్గటువంటి అంశం అది.
నేను ఒక విషయం చెప్తాను మీకు, ఫేమస్ నాట్ ఫేమస్ అనే దానికి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఇండియాలో ఇప్పుడున్న గవర్నమెంట్, మోడీ గారు వచ్చారు, పాలిటిక్స్ అనేవి మాట్లాడుకోండి, ఇట్లాంటి విషయాలకి నేను ఎప్పుడు పాలిటిక్స్ మాట్లాడను. ఓకే, అసలు పాలిటిక్స్కి దీనికి అంత ఇంపార్టెన్స్ కాదు. ఇండియాలో ఉండే సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ, అనాదిగా కానీ ఇప్పుడు కానీ, ఏది కూడా ఎవరికో ఏదో చూపించుకోవాలి, లేక చూపించడం కోసం అని చెప్పి ఎప్పుడు ఏ పని చేయలేదు ఇండియాలో. ఓకే, ఏదైనా అవసరం కొద్దీ చాలా ఇంపార్టెంట్ అయితేనే అవి ఆ పనులు చేశారు అన్నమాట. అదొకటి ఫండమెంటల్గా మనం గుర్తుంచుకోవాలి. నేను మీకు ఇంకొకటి ట్యాంజెన్షియల్గా కూడా ఒకటి చెప్తాను ఆన్సర్ మీకు అన్నమాట. 1998-99లో మనకి అప్పుడు ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్మ్ అయింది, వాజ్పేయి
గారు.
ఇండియా మొత్తం రోడ్లు వేద్దాం అనుకున్నారు.
అవును,
రోడ్లు వేద్దాం అనుకుంటే ఏమన్నారంటే, ఇండియా మొత్తం రోడ్లు మంచి ఫ్రీవేలు వేసి పారేద్దాం అన్నారు ఒకళ్ళు. ఫ్రీవేలు అంటే ఎలా అంటే, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసేసి, ఎక్కడ అసలు సిగ్నల్స్ లేకుండా, ఇదిగో మన అమెరికాలో చేద్దాం అంటే, ఫస్ట్ టైం ఏమన్నారంటే, అలా డైరెక్ట్గా వేయాలంటే ఎంత డబ్బులు అవుతాయి, అంత డబ్బులతోటి వేసి దాన్ని బీఓటీ మీద ఇస్తే ఎంతెంత జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు, అంత అంత మనది అంత నిజంగా అంత గొప్ప దేశమా, ఓకే వాళ్ళ దేశంలో ఏదో ఉంది కాబట్టి మనం కూడా చేద్దామని చెయ్యటమా, ఇది మనకి మనం కరెక్ట్గా చేయటం అంటే ఏం చెయ్యాలి అని ఒకసారి ఆలోచించారు. ఆలోచించినప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు ఉన్న రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లను ఎక్స్పాండ్ చేసి మధ్యలో డివైడర్ పెట్టి హైవేల్ని పెద్దవి చేద్దాము అన్నారు. అలా అన్నప్పుడు ఆ గోల్డెన్ క్వాడ్రిలేటర్లు అనపడింది. గోల్డెన్ క్వాడ్రిలేటర్లు మీరు చూసుకోండి, ఎక్కడికైనా వెళ్ళి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, విజయవాడ నుంచి ఏలూరుకి ఒక చెత్త రోడ్ ఉండేది, అంతకుముందు ఏలూరు రోడ్ అని పేరు ఉండేది.
అవును,
ఆ చెత్త రోడ్డుని,
అది గ్రాండ్ ట్రంక్ రోడ్డే అనుకుంటాను,
అది ఏమో నాకు గుర్తులేదు,
అదే అనుకుంటారు.
దాన్ని ఏం చేశారంటే, అటు ఇటు మొత్తం అటు ఇటు ఉండే షాపులు బిల్డింగ్లని పడగొట్టి, అది లేన్లు కనుక గీస్తే అటు ఒక 2 లేన్లు, ఇటు ఒక 2 లేన్లు, మధ్యలో ఒక సర్వీ, అటు ఒక సర్వీస్ లేను, ఇటు ఒక సర్వీస్ లేను వచ్చి మధ్యలో ఒక డివైడర్ పెట్టి రోడ్ వేశారు. సిగ్నల్స్ ఉన్నాయి, ఎక్కడైనా ఆగుతూ ఉండాలి, దాని మీద సైకిళ్ళు రాకూడదని, స్కూటర్లు రాకూడదని ఇలాంటి రూల్స్ ఏమీ పెట్టలేదు, రోడ్ వేశారు, అంతే వాళ్ళు చేసింది అప్పుడు. సో నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇండియాలో చాలామందికి ఏంటంటే, రోజు చూసే వాటిని చూసి అదేదో మహా కరప్ట్ కంట్రీ, లేకపోతే మహాదారుణమైన దరిద్రపు కంట్రీ అన్నట్టు అనుకుంటూ ఉండేవాళ్ళు చాలా మోకుంటారు, ఐఎమ్ సారీ. కాకపోతే ఏంటంటే, పాలసీ మేకర్స్లో ఇంకా కూడా వాల్యూస్ ఉన్నవాళ్ళు, డౌన్ టు ద ఎర్త్ కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పాలసీ ఎలా చేస్తారంటే నీడ్ బేసిస్ చేస్తారు, వాంట్ బేసిస్ కాదు, నీడ్ బేసిస్. అది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు అన్నమాట.
అవసరానికే చేస్తారు
అది.
అంతే కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మనకు అవసరం ఏముంది,
అవసరం చాలా ఉంది. ఇది
చెప్పండి, ఎందుకు, ఏ రకమైన అవసరం అంటే
ఎందుకైనా, ఎందుకంటే చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో బ్యాక్ టు ద బేసిక్స్ అన్నమాట. ఇప్పుడు మనకి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను అన్నమాట, ఇండియా అనే దాని మీదకి శత్రుత్వం పైకి రానివ్వకుండా చెయ్యాలి, ఇంకో పవర్ఫుల్ కంట్రీ అవ్వకుండా చెయ్యాలి అనేది డైరెక్ట్ శత్రువులు, ఇండైరెక్ట్ శత్రువులు చాలామంది ఉన్నారు ఇండియాకి. ఆ ఇండైరెక్ట్ శత్రువులు మనకు ఉన్న డైరెక్ట్ శత్రువుల్ని వాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు డైరెక్ట్ శత్రువు అంటే నేను చెప్తున్న పాకిస్తాన్ ఇదొక డైరెక్ట్ శత్రువు. ఓకే, వాడికి ఆ పాకిస్తాన్కి ఏ మాత్రం కూడా క్యాపబిలిటీస్ ఏమీ లేవు ఇండియా ఏదైనా చేయటానికి. సో వాడిని, వాడితో టెర్రరిజం చేస్తుంటే వాడు వెనకాల నుంచి వాడిని సపోర్ట్ చేసుకుంటూ చేస్తున్న అనేక శక్తులు ఉన్నాయి అన్నమాట. ఆ అనేక శక్తులు ఏం చేశాయంటే ఒక న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇచ్చారు వాడికి అన్నమాట. ఎందుకంటే ఇండియా కంప్లీట్గా పాకిస్తాన్ని ఏమీ చేయకుండా ఉండటం కోసం. ఎప్పుడు ఇచ్చారంటే బంగ్లాదేశ్ వార్లో గెలిచిన తర్వాత ఇచ్చారు అన్నమాట. సో అది వచ్చి నేను కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు చెప్తాను, ఎందుకంటే మనం ఎక్కువ సెటిలైట్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా ఇవాళ.
ఎగ్జాక్ట్లీ.
సో ఇవన్నీ చెప్పదలుచుకోలేదు నేను ఎక్కువ, వాటెవర్. సో ఆ వాళ్ళ ఏ లెవెల్ కంటే వీళ్ళందరూ ఒక న్యూక్లియర్ వాటిలతోటి, వీటిలతోటి ఇండియాని కార్నర్ చేసి, ఇండియాని పైకెళ్ళనివ్వకుండా చేసి,
ఎప్పుడు ఏదన్నా అయినా కూడా ఒబ్బం వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, న్యూక్లియర్ బాంబు ఉంది అన్నది
అయితే ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏమైంది, ఇండియాకి న్యూక్లియర్ వెపన్స్ వచ్చిన తర్వాత ఓ నాకు ఉన్నాయి, నేను పాకిస్తాన్ కొట్టేస్తాను, వాడిని కొట్టామంటే ఊరుకుంటా నేను ఉన్నానని చెప్పి పైనుంచి చైనా ఈజ్ ఆల్సో షోయింగ్ ఆఫ్ అనమాట. అది అంటే నేను మామూలు లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, నేను నాట్ ఫార్మల్ లాంగ్వేజ్లో చెప్పట్లేదు మీకు, ఎందుకంటే మీరు మనం ఎక్కువ సెటిలైట్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా. నేను ఈ థ్రెట్ పర్సెప్షన్ గురించి చెప్పడానికి ఇలా చెప్తున్నాను అనమాట. అది చిన్నపిల్లలు ఒకరితో ఒకటి కొట్లాడుకుంటారు అన్నట్టు చెప్తున్నాను. బేసిక్గా చైనా కొట్టే అవకాశం ఉంటుంది ఇండియాని. అందుకని ఏమైందంటే ఆ లెవెల్లో ఇండియా తన డిఫెన్సెస్ని పెంచుకోకపోతే, ఇండియాని ఇట్లా కార్నర్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఇంటర్నేషనల్ వాటిల్లో ఫర్ ఎవర్ కార్నర్ చేస్తూ ఉంటారు అనమాట. కాదు, ఈ సెటిలైట్ దానికి ఇంకా స్పెషల్ ఉంది, అది నేను వేరుగా చెప్తాను.
చెప్పండి
అనమాట. సో ఇలా కార్నర్ ముందు ఎందుకు ఉపయోగం, ఎందుకు కావాలి అన్నారు కదా, అందుకని చెప్తాను అనమాట. ఎందుకు కావాలి అంటే, ఇది ఇట్లా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం. కాకపోతే ఇండియా ఏంటంటే, మూడు ఇంతలు ఎక్కువ వెళ్తే కానీ ఈ థ్రెట్ను తప్పించుకోలేకపోతుంది అనమాట. సో అంటే ఏంటంటే, వరల్డ్ పవర్స్కి ఈక్వలెంట్గా న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ డాక్ట్రైన్ని క్రియేట్ చేసుకోవాలి. న్యూక్లియర్ డాక్ట్రైన్లో ఏంటంటే, ఇండియా ఏం చేసిందంటే, నాది సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంది. అంటే ఏంటి, మీరు కనుక నన్ను న్యూక్లియర్ వెపన్స్ తోటి కొడితే, యా నేను ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు, చాలా చాలా దారుణమైన జరుగుతుంది, కానీ నేను ఎలాంటి క్యాపబిలిటీ తోటి ఉన్నానంటే, నన్ను మీరు కొట్టేసి చంపేసిన తర్వాత కూడా మిమ్మల్ని కొట్టగలిగే క్యాపబిలిటీ తోటి ఉన్నాను అని చెప్పింది. అది దాన్ని ఏమంటారంటే, దానిలో రెండు డాక్ట్రైన్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే, నన్ను కొడతావు కానీ నేను తిరిగి కొడితే నువ్వు సత్యనాశనం అయిపోతావు, అసలు నువ్వు అసలు భూమి మీదే ఉండవు, ఆ టైప్లో కొడతాను నేను. అది నేను నిజంగా అలా కొట్టగలుగుతానా, నువ్వు నన్ను కొట్టేశావు, కొట్టిన తర్వాత నేను బతికే ఉండకపోతే నువ్వు నేను ఎలా కొట్టగలుగుతాను?
అంటే
ఏంటంటే, సెకండ్ స్ట్రైక్ అని చెప్పుకుంటున్నాను అంటే, నువ్వు నన్ను చంపాను అనుకున్నా నేను నిన్ను చంపగలను అని ఖచ్చితమైన డిటరెన్స్ డాక్టరేని ఇవ్వటం అనమాట. అది ఎలా చేస్తారు? ఇప్పుడు నౌ టెక్నికల్ దానికి వద్దాం. ఎలా చేస్తారు అది? ట్రయాడ్ అంటారు. ట్రయాడ్ అంటే, భూమి నుంచి, ఆకాశంలోంచి, నీళ్లల్లోంచి కూడా కొట్టగలుగుతాను. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఎప్పటి నుంచో కూడా భూమి నుంచి ఆకాశంలోంచి వేసేది ఎప్పుడో ఉన్నాయి. మిరాజ్ 2000 ఏరోప్లేన్లు కొన్నప్పటి నుంచి కూడా మనకి ఆ క్యాపబిలిటీ ఉంది, ఎయిర్ ఫోర్స్ తోటి వెళ్ళి పక్క దేశం మీద వేసేయటం అనేది అనమాట. అగ్ని 3, అగ్ని 4, 5 ఇవి వచ్చిన తర్వాత, అసలు అగ్ని 2 నుంచే ఉంది. అగ్ని 2 ఏం చేశారంటే, ట్రైన్లలో, ట్రైన్ మీద నడిపించి పంపించే క్యాపబిలిటీ పెట్టుకున్నారు అనమాట. సో అగ్ని 2, 3, 4 నుంచి ఉంది. కాకపోతే 4, 5 వచ్చిన తర్వాత దాని రేంజ్ పెరిగింది, చైనా మొత్తం పడుతుంది మంది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అగ్ని 4 తోటి కరెక్ట్గా చెప్పాలంటే ఇండియాలో ఉండే కార్నర్స్ అన్నిటి నుంచి చూసుకుంటే అట్ సైడ్ ఆస్ట్రేలియా, ఇక్కడ ఇంగ్లాండు, జర్మనీ, యూరోప్ మొత్తం, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మోస్ట్ ఆఫ్ ఏషియా మొత్తం కవర్ అయిపోయింది. రష్యా అంతా కవర్ అవుతుంది,
ప్రెటీ మచ్ అగ్ని రేంజ్ ఉంది. సో మామూలుగా పక్క దేశాన్ని కొట్టేటువంటి క్యాపబిలిటీ ఉంది.
పక్క దేశానికి అగ్ని అవసరం లేదు సార్, అంతకంటే చిన్నవాటితో కొట్టేస్తారు. స్ట్రాటజిక్ వెపన్స్ ఇవి. సో నౌ ఇప్పుడు నువ్వు కనుక నా అగ్నిని పడగొట్టేశావు, నా ఏరోప్లేన్లన్నీ పడగొట్టేశావు, అప్పుడు నేను ఎలా వేస్తాను సెకండ్ స్ట్రైక్?
సాటిలైట్ నుంచి
వేద్దామా? సాటిలైట్ నుంచి వేయలేరు అట్లాంటివి ఇంకా, అసలు ఎవరికి
అలాంటి ఇంకా రాలేదు కదా. ప్రాబబ్లీ
కాదు, నేను మూడో
నౌక,
నౌక అదే, నౌక కూడా ఎలా ఉండాలి? అది అది ట్రయాడ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్మెరైన్ బేస్డ్ లాంచ్ చేయగలిగి వేసేది. కే మన దాంట్లో K-4, K-15 అంటారు ఆ మిజైల్స్ ని. ఓకే, ల్యాండ్ మించి వేసే వాటిల్నేమో అగ్ని అంటాం, పైనుంచి వేసే వాటిల్నేమో ఆకాశం నుంచి వేసే వాటిని ఏరోప్లేన్ లోంచి చాలా ఉన్నాయి, బ్రాహ్మ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఆకాశ అనే మిజైల్ ఉంది, క్రూయిజ్ మిజైల్స్ లో బ్రాహ్మోస్ ఉంది, ఇంకో కొత్త రకమైన క్రూయిజ్ షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిజైల్ నిర్భయ అనేది నా ఫేవరెట్ మిజైల్ అది అన్నిట్లో. అది ఇప్పుడిప్పుడే ఇంకా ప్రొడక్షన్ లో పెట్టలేదు, చాలా టెస్ట్లు అయిపోయినాయి దానివి కూడా అనమాట. సో అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చిన్నవి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సబ్మెరైన్ లోంచి వేయొచ్చు అంటారు. సబ్మెరైన్ ఎప్పటికీ నీళ్ళలో ఎలా ఉంటుంది అంటే ఏంటి, అందులో ఎంత ఫుయల్ ఉంటే ఎప్పటికీ 100 రోజులు ఉంచాలి నీళ్ళల్లో. ఎలా ఉంచుతారు
అంటే న్యూక్లియర్ సబ్మెరైన్స్ అయితే,
న్యూక్లియర్ సబ్మెరైన్స్ అంత ఎవడిస్తాడు మనకి ఎప్పటి నుంచో లీజ్
లేవు, బట్ జనరల్లీ న్యూక్లియర్ అయితే
ఉన్నాయి. ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు ఉన్నాయి?
ఒకటి ఉన్నట్టుందా,
అరిహంట్
న్యూక్లియర్, అది
అది అంత ఇది చాలా ఇంపార్టెంట్ ప్రేక్షకులకి. ఓకే, అరిహంట్ ని లాంచ్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చి డిక్లేర్ చేశారు. ఏమని డిక్లేర్ చేశారు, నౌ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ డిటరెంట్ పెట్రోలింగ్ అని చెప్పారు. అంటే ఏంటి డిటరెంట్ పెట్రోలింగ్ అంటే, న్యూక్లియర్ వెపన్స్ ని క్యారీ చేస్తూ సబ్మెరైన్ ఆ నది ఆ సముద్రంలో తిరుగుతూ ఉంది అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు కనుక నన్ను కొడితే నా సెకండ్ స్ట్రైక్ రెడీగా ఉంది అని చెప్పడం. అది ఎక్కడో దాచిపెట్టి, లేకపోతే ఎక్కడో భూమండలంలో తర్వాత.
కమింగ్ బ్యాక్ టు మళ్ళీ అంటే వి ఆర్ జస్ట్ లిటిల్ బిట్ డైగ్రేసింగ్ అనిపిస్తుంది.
ఆ డైగ్రేసింగ్ అది ఇప్పుడు చెప్తాను మీకు, ఐ హావ్ గివెన్ ద బిల్డ్ అప్ మీకు.
యా అంటే ఇప్పుడు ఆకాశం నుంచి కొట్టొచ్చు,
ఇప్పుడు బానే ఉంది
ఆకాశం నుంచి కొట్టొచ్చు, ఆ యూనో భూమి నుంచి
ఎలా కొడతారు వీటన్నిటిని తోటి, వాటన్నిటిని నావిగేట్ చేసే ఏమిటి,
సాటిలైట్స్.
సో ఇప్పుడు చైనా వాడు ఉంటాడో, నీకు మూడు ఉన్నాయా, నీ పని చెప్తాను ఆగని చెప్పి ఈ పైన ఉండే సెటిలైట్ ఏదైతే మనకి ట్రాకింగ్ చేస్తున్నాయో ఆ సెటిలైట్ కొట్టేస్తాడు వాడు.
రైట్,
అప్పుడు మనమన్నీ ఇవన్నీ కూడా మెకానికల్ అయిపోతాయి కదా, అంటే ఇవన్నీ మాన్యువల్.
వాటికి ఇంటెలిజెన్స్ ఉండదు, పైనుంచి వాళ్ళు సిగ్నల్ తీసుకొని కరెక్ట్ గా నావిగేట్ చేయడం ఉండదు. కానీ చైనా వాళ్ళు మన దాన్ని కొట్టినప్పుడు మనము వాళ్ళని ఆపగలిగేలాగా ఉండాలి.
అట్లాంటివి లేవు, వాడేసే మిజైల్ను ని ఇంకోటి వాడేసే మిజైల్ని కొట్టడానికి ఇంకో ఏబిఎం టెక్నాలజీస్ అని ఉన్నాయి, యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ టెక్నాలజీస్ అని ఉన్నాయి, వాటిని వాడి కొట్ట. కానీ అన్ని ఏవి గ్యారంటీడ్ కాదు అవి.
సో మరి ఇప్పుడు మన దగ్గర ఈ క్యాపబిలిటీ ఉంటే మనము ఇప్పుడు వాళ్ళు మన సాటిలైట్
కూడా ఒక డిటరెంట్. నువ్వు మా సాటిలైట్ కొట్టావు అనుకో, నేను నీ సాటిలైట్స్ ని కొడతాను. సో నువ్వు అప్పుడు నువ్వు అవి కొట్టవు కదా. అది ఎప్పుడు డిటరెంట్ అంటే ఏంటంటే, అవతల వాడి క్యాపబిలిటీకి ఈక్వల్ కానీ ఎక్కువ కానీ ఉంటే యూ హ్యావ్ డిటరెన్స్. అది ఫస్ట్ ఇంపార్టెంట్. అది ఇది లాక్ ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైనా మన సెటిలైట్స్ ని టచ్ చేయరు. ఎందుకంటే మన సెటిలైట్ టచ్ చేశారు అనుకో, మనం కూడా వాళ్ళ సెటిలైట్స్ ని టచ్ చేస్తాం. యూ నోబడీ వాంట్స్ టు లూజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో మనది లేదు కాబట్టి వాళ్ళు టచ్ చేస్తారు. కానీ క్యాపబిలిటీ రావడం అంత ఈజీ కాదు తెలుసా, ఇది
క్యాపబిలిటీ రావడం ఈజీ కాదు.
జస్ట్ ఆ మిజైల్ ఉండి మిజైల్ కనుక వెళ్ళి సెటిలైట్ కొట్టడం వరకు అది ఒక ఎత్తు.
కానీ దీంట్లో ఒక ప్రశ్న మీకు, అది అట్లా ఖాళీ ఆడపడి ఉంటది, అది స్టేషనరీ, దాన్ని కొట్టడం ఏంటి అని కొందరు కామెడీ చేశారు, దాని గురించి చెప్పండి.
ఎవరైనా ఎవరండి వాళ్ళు స్టేషనరీ అన్నది,
ఐ థింక్
లియో ఆర్బిట్ లో ఎంత ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటాయి.
అది
చాలా ఫాస్ట్ మూవింగ్
మ్యాక్ 20 లో తిరుగుద్ది అనుకుంటది.
మ్యాక్ 20 ఏమో తెలియదు కానీ ఐ మీన్ దే ఆర్ వెరీ ఫాస్ట్ మూవింగ్ సెటిలైట్స్, ఆర్బిట్ లో తిరుగుతున్న వాటిని కొట్టడం ఇది మిజైల్ తోటి.
సో
తెలుసుకోవాలి అలాంటివి ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు గూగుల్లో చదివితే తెలిసిపోతుంది, అలా కామెంట్ చేసే లోపల ఒకసారి చదివితే తెలిసిపోతుంది.
ఓకే, సో చిన్న బ్రేక్అవుట్ తీసుకుందాము. నెక్స్ట్ ప్రశ్న మీకు దీంట్లో, సో ఇంపార్టెంట్ అన్నారు ఎందుకంటే వీటిని మొత్తం రక్షణ వ్యవస్థకి అవి పట్టుగొమ్మ అనుకోవచ్చు మనము శాటిలైట్లు.
నేను
దీని వల్ల చైనా
బ్రీఫ్ ఎలా వెళ్దామంటే ఇప్పుడు బ్రేక్ తీసుకున్న తర్వాత ముందు ఎందుకు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంపార్టెంట్ అన్నారు, ఇంపార్టెంట్ చెప్పాను మీకు ఎందుకు ఇంపార్టెంట్ చెప్పాను. సో దీని స్టోరీ కొంచెం చూద్దాం నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ అనేది ఒక 10 మినిట్స్ మాట్లాడుకుని ఆ తర్వాత వి విల్ గో ఇన్ టు అదర్ పొలిటికల్ సైడ్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ.
ఓకే, లెట్స్ టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, March 28, 2019 రికార్డింగ్. బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం.
హాయ్, నేను మీ సుమంగళి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేటి ఉంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. March 28, 2019 షో రికార్డింగ్. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. రమణ గారు, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చాము. సో ఇంపార్టెంటా ఈ శాటిలైట్, ఈ అంతరిక్ష యుద్ధం, స్టార్ వార్స్ క్యాపబిలిటీ మనకు అవసరం అన్నది ఓకే, ఐ అగ్రి. ఎందుకంటే పక్కన మంచి మనకి ఎంతో మిత్రులు అయినటువంటి నైబర్స్ ఇరుగు పొరుగు ఉన్నందుకు అవసరము. బట్ ఈ క్యాపబిలిటీ ఐ థింక్ 1985లోనే వీళ్ళు రష్యా అండ్ అమెరికా దీన్ని చేశారు, చూపించారు. 2007లో అనుకుంటా చైనా చూపించింది మేము చేయగలుగుతాం అని. మనకి ఎక్కడి నుంచి వచ్చింది అసలు, ఏంటి దీని కథా కమామీషు?
మనకి సెటిలైట్ టు మిజైల్ టెక్నాలజీలో మనకి చాలా ముందడుగు వేసి ఉన్నాం మనం. మనకి ఎన్నో రకాలైన మిజైల్స్ ఉన్నాయి, ఎంతో సెటిలైట్ టెక్నాలజీ మనకి ఎప్పటి నుంచో మనం కూడా ఇంప్రూవ్ అయ్యాం. చంద్రుడికి పంపించాం, మార్స్కి పంపించాం మనం, అనేక ఒకేసారి 107 సెటిలైట్లని కూడా పెట్టాం, మైక్రో సెటిలైట్స్ని పెట్టాం. సో టెక్నాలజీ లేకపోవటం అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు సెటిలైట్ని కొడుతున్నాము అన్నారు మిజైల్ తోటి.
అవును,
మిజైల్ టెక్నాలజీ ఉంది, సెటిలైట్ దాకా వెళ్తుంది, అది చూడటానికి బాగుంది, ఆహా ఓహో అంటారు. కానీ కొట్టే సెటిలైట్ అది ఎనిమీ సెటిలైటా, నా సెటిలైటా, ఎవరి సెటిలైట్ అని ఎలా కనిపెడతారు?
అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కడెక్కడ ఈ శాటిలైట్లు ఎవరెవరు, కొన్ని 100 శాటిలైట్లు ఉండి చచ్చాయి ఇప్పుడు. అంత
శాటిలైట్ గార్బేజ్ కూడా ఉంటుంది పైన.
అవును, చెత్త కూడా ఉంటాయి. సో మనకి ఫస్ట్ ఏ శాటిలైట్ ఎవరు అన్నది కూడా మనము ఇంటెలిజెన్స్ ఉండాలి.
అది ఆ క్యాపబిలిటీ లేకపోతే దీని ఉపయోగం ఉండదు. ఆ క్యాపబిలిటీ ఉంది, అది మోస్ట్ అందరూ గమనించాల్సిన విషయం ఇది అన్నమాట. నేషనల్ రిసోర్స్ మనకు ఉందన్నమాట. అవి ఏంటంటే అది సెటిలైట్స్, ప్రపంచంలో ఉండే సెటిలైట్స్ని వాటి ఆర్బిట్స్ని, అవి ఎటువంటి సెటిలైట్స్, క్లాసిఫికేషను, వాటి కరెంట్గా యాక్టివ్గా కాదా, అవి అవి ఆల్రెడీ చచ్చిపోయిన సెటిలైట్సా, వాటి ఓనర్ ఎవడు, దాన్ని ఎవడు లాంచ్ చేశాడు, ఆ పర్టికులర్ సెటిలైట్ క్యాపబిలిటీ ఏంటి, దానికి దాని రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్షను, వాటి యొక్క ఆప్టికల్ వెరిఫికేషను, వాటి యొక్క ఇన్ఫర్మేషను, ఇవన్నిటి యొక్క సమ్మేళనం ఉంది చూసారా, అది అత్యంత కఠినమైనది. అది
కఠినమైన
క్యాపబిలిటీ వచ్చిన తర్వాత హే మాకు కూడా ఉంది అని బయటికి చెప్పాం మనం. ఊరికే సెటిలైట్ని కొట్టమంటే మిజైలేసి ఇదివరకే కొట్టుండేవాళ్ళు, అది మ్యాథమెటిక్స్ అంతే. అది పైన ఉన్న సెటిలైట్ని కొట్టమంటే సెంట్రిఫ్యూగల్ సెంట్రిఫోర్స్ మనం ఇది అది అక్కడికి వచ్చే లోపల అక్కడికి మిజైల్ కొట్టాలి, ఇవంటే చూసారు ఈ టెక్నాలజీ, అది ఈజీగా చేయగలుసుకుండేవాళ్ళు, అంత పెద్ద కష్టం కాదు అది మన వాళ్ళకి. ఓ 15 ఏళ్ల క్రితమే చేసి ఉండేవాళ్ళు ఆ పని. అగ్ని 1, 2 వచ్చినప్పుడే చేస్తారు. అగ్ని 1, 2 ఏమిటది, స్పేస్లోకి వెళ్ళి రిటర్న్ అవుతున్న మిజైల్స్ అవి. బ్యాలిస్టిక్ మిజైల్ అంటే ఏంటి, ఇట్ గోస్ టు ద స్పేస్ అండ్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ స్పేస్. ఎప్పుడైతే మనం స్పేస్లోకి వెళ్ళగలిగామో అప్పుడే మనం సెటిలైట్ని కొట్టే క్యాపబిలిటీ వచ్చింది.
సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా ఉంది,
ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. అది పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎనిమీ సెటిలైట్. గ్రౌండ్ బేస్డ్ ఎలా చేస్తారు, గ్రౌండ్ బేస్డ్లోంచి అవి, దానికి తగ్గ టెలిస్కోప్లు ఉంటాయి గ్రౌండ్లో. అంటే ఏంటంటే మనం ఇన్నాళ్ళు టెలిస్కోపులు కేవలం వరాహమిహిరు టైప్లో ఆస్ట్రానమీలు లేకపోతే ఏదో కోసమే వాడుతూ ఉండేవాళ్ళు. నౌ మనం టెలిస్కోప్స్ నిహనించి మిలిటరీలో వాడతాం, మిలిటరీ పర్పసెస్కి కూడా టెలిస్కోప్స్ కావాల్సి వస్తాయి. స్పేస్ బేస్డ్ ఎర్త్ అబ్జర్వేషన్స్ ఉండాలి. ఇన్నాళ్ళు అబ్జర్వేషన్స్ ఏమున్నాయి మనకి, మన ఇన్సాట్లు వీటిని అబ్జర్వ్ చేసుకోవడానికి అబ్జర్వేషన్లు ఉండేవి. ఇప్పుడు ఏ రకమైన అబ్జర్వేషన్స్ ఉంటాయి ఇహనించి ఈ రంగంలోకి దిగామంటే అర్థం, మిలిటరీ బేస్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ సెంటర్లు ఉంటాయి నుంచి మనకి ఇండియాలో. ఎనిమీ సెటిలైట్ ఏది, నా సెటిలైట్ ఏది అని ఐడి చేయగలగాలి.
సో ఆ కేపబిలిటీస్ ఉండడం,
లేకపోతే ఏంటంటే మన కింద మిజైల్ తోటి మన ఓన్ ప్లేన్స్ కొట్టుకున్నట్టు లెక్క. లేకపోతే
మనకి క్లియర్ గా తెలుసు ఎవరు,
అది
ఎక్కడెక్కడ ఎవరెవరు సాటిలైట్లు పెట్టారు, ఎవరు ఎవరిని చూస్తున్నారు,
అది అన్నమాట ఇంపార్టెంట్. మళ్ళీ అక్కడతో అయిపోలేదు, ట్రాక్ చేయగలిగే రాడార్లు, ఈ స్టాటిస్టిక్స్ మొత్తం ఒక మ్యాథ్ అన్నమాట. ఈ మ్యాథ్ ఇవన్నీ కావాలన్నమాట. మళ్ళీ ఏ సాట్ ఇదే ఇంటర్సెప్టర్ లాంచ్, అది ఇంటర్సెప్ట్ చేయగలగాలి పైకెళ్ళి అన్నమాట. సో అన్ని రకాలైన ఇవి ఉండాలి. దానిపైన ఇప్పుడు సెటిలైట్ ఉంది, సెటిలైట్ పైన ఏముండాలి, ఒక సెటిల్ సారీ ఆ రాకెట్ ఉంది, ఇప్పుడు పంపించింది ఏంటి మిజైల్, ఆ మిజైల్ పైన ఏముండాలి, సెటిలైట్ని చంపగలిగేది ఏదో ఉండాలి, సెటిలైట్ని డిస్ట్రాయ్ చేయగలిగేది ఉండాలి అనమాట. అది కిల్ వెహికల్ అంటారు అనమాట.
అది మోసుకెళ్తుంది.
ఆ సెటిలైట్ ని కొట్టడం అంటే అది అది ఇట్స్ మూవింగ్, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ని కొట్టడం, ఏరోప్లేన్ ని కొట్టడం వేరు. ఏరోప్లేన్ కూడా ఒక మూవింగ్ ఆబ్జెక్టే, కానీ అది కొట్టితే ఇప్పుడు స్పేస్ లో కొట్టడం, అక్కడ మీకు గ్రావిటేషనల్ ఫోర్సులు ఏమి ఉండవు. సో ఇంకోటి ఏంటంటే అది డెబ్రీ తయారవ్వకుండా కొట్టిన తర్వాత ఆ సెటిలైట్ మొత్తం బర్న్ అయిపోగలగాలి. అలాంటివన్నీ ఎంతో ఉంటుంది దీనికి అనమాట. అది
సో ఇది ఎప్పుడు మొదలయ్యాయి అంటారు మరి దీని,
ఎప్పుడో మొదలైపోయినాయి, కలాం గారు ఉన్నప్పుడు మొదలెట్టారు ఇది. ఆయన కలాం గారు మొదటి, అబ్దుల్ కలాం గారు మొదటి కెరీర్ మొదటి భాగంలో ఉండగానే మొదలెట్టారు ఇవన్నీ
ఇవన్నీ క్యాపబిలిటీస్ ఓకే
అనమాట.
ఓకే మరి ఇప్పుడు
అనమాట హిట్ టు కిల్, హెచ్టీకే అంటారు, హిట్ టు కిల్ రేషియో, అవన్నీ ఎంతో క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి అనమాట. సో ఇది ఎప్పుడు క్యాపబిలిటీ ఉంది అని ఎప్పుడు అవకాశంతో తెలుస్తుందంటే, కొన్ని సంవత్సరాల క్రితం మన వాళ్ళు ఏబిఎం టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేశారు. దాని పేరు కూడా మన ఇండియా వాళ్ళు ఎనిమీని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రతిదానికి ఒకటే పేరు చెప్తారు, పృథ్వీ అని పెడతారు ప్రతి దానికి. ఫస్ట్ మిజైల్కి పృథ్వీ అని పేరు పెట్టారు, ఏబిఎం మిజైల్స్కి పృథ్వీ అనే పేరు పెట్టారు అనమాట. ఆ పృథ్వీ ఏం చేసిందంటే వేరే మిజైల్ని కొట్టడం చూపించారు, రైట్? అప్పుడే వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది అని అవతల వాళ్ళకి అర్థమైపోయింది. కదా ఎప్పుడు డిమాన్స్ట్రేట్ చెయ్యర్లే అనుకుంటున్నారు అనమాట.
సో ఇప్పుడు వెల్ లెట్ మీ 2012లోనే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు అంటే మా దగ్గర క్యాపబిలిటీ ఉందని చెప్పారు. మరి ఇంత హఠాత్తుగా అంటే మీరు ఓకే కథా కమామిషు పాతదే ఇది, అప్పటి నుంచే మొదలు పెడుతూ ఎందుకంటే రకరకాల మిసైల్స్ ఈ అగ్ని ఆకాష్ కేటు వెల్ ఇప్పుడు అర్జెంట్ గా నరేంద్ర మోడీ గారు దీన్ని వచ్చి చేయడం ఏంటి? ఎలక్షన్ స్టంట్ ఇది.
ఏముందండి, మనం ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించుకోవటం మన దేశవాసులకి మన దౌర్భాగ్యం. ఓకే, సైంటిఫిక్ అవనివ్వండి లేకపోతే ఏదైనా అవనివ్వండి, ప్రతిదీ కూడా ఏదో ఒకటి అనుమానించటం, ఎవరినైనా మనుషుల్ని లేకపోతే గవర్నమెంట్లని లేకపోతే సైంటిస్ట్లని ఇవన్నీ ఉన్నాయి చూసారా, అది మన దౌర్భాగ్యం మన ఇండియాలో పుట్టినందుకు. ఐఎమ్ సారీ అనమాట. కానీ చేసేవాళ్ళు ఎందుకు చేస్తారు అనేది ఒక్కసారి పాజిటివ్ సైడ్ కూడా ఆలోచించుకోవాలి, ఎందుకు చేశారు అనేది. ఎలక్షన్ వస్తుంటే పోతుంటే ఎలక్షన్ల గురించి తిండి తింటే మానేస్తారా లేకపోతే బట్టలు వేసుకోవటం మానేస్తారా? దానికి అర్థం పర్థం లేదు ఆ మాటలకి. నేను చెప్తాను అసలు రీజన్ ఏంటనేది. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఏమైందంటే, మనం ఈ ప్రపంచంలో ఈ జియో పాలిటిక్స్ ఉన్నాయి చూసారా, ఇంటర్నేషనల్లో పవర్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పవర్ పాలిటిక్స్ ఎప్పుడు చాలా క్రూయల్, వెరీ క్రూయల్ గా
ఉంటాయి. మన శ్రోతలకు చెప్పాలంటే అంతర్జాతీయ మన భౌగోళిక
అంతర్జాతీయ సంబంధాలు,
రాజకీయాలు, భౌగోళిక రాజకీయాలు అంటే ఎవరి దగ్గర ఎవడున్నాడు, ఈడు పక్కన ఈ దేశం పక్కన ఇది ఉంది, ఆ దేశం ఈ దేశాన్ని నొక్కేస్తే వీళ్ళు ఎలా చేస్తారు.
దీనికి నేను ఒక మంచి మోడల్ చెప్తాను. ఫస్ట్, ఇండియాలో ఏమేమి ఆటలు ఆడుతూ ఉంటారు? క్రికెట్ ఆడతారు,
క్రికెట్,
సాకర్ ఆడతారు, కబడ్డీ ఆడతారు,
కబడ్డీ
ఏ ఆటైనా ఆడండి, ఏ ఆటలో అయినా క్రికెట్ని పక్కన పెడదాం, వేరే ఆటలు తీసుకుందాం, హాకీ కానీ సాకర్ కానీ. ఇప్పుడు మీ చేతిలో బాల్ ఉంది, ఓకే, ఈ బాల్ని కాలుతో తన్నుకుంటూ అవతల సైడ్కి వెళ్తూ ఉంటారు.
అవును,
వెళ్తూ ఉన్నప్పుడు ఒక 20 అడుగులు వెళ్ళిన తర్వాత, అమ్మయ్యా ఇక్కడ దాకా నేను తెచ్చాను, ఇంకా ముట్టుకోవకు, కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ కొడతాను ఇక్కడి నుంచి అనే కాన్సెప్ట్ అసలు ఎక్కడైనా ఉందా?
ఉండదు,
మీరు దాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోతారు, వాడెవడికైనా దొరికితే వాడు మళ్ళీ
మళ్ళీ వేసుకుంటాడు. అయితే మీరు అక్కడ ఆగలేరు, మీరు వెళ్తే మీరు గోల్ కొట్టేయాలి.
తాత ఏం చేశారు, ఈ ప్రపంచంలో అమెరికన్స్ ఒక కొత్త గేమ్ కనిపెట్టారు, అది ఎక్కడ ఆడరు, అది దాని పేరు వీళ్ళు ఇక్కడ ఫుట్బాల్ అని పెట్టుకున్నారు అనమాట. సాకర్ అని పెట్టుకోకుండా అమెరికన్ ఫుట్బాల్ అంటారు వేరే దేశాల్లో. అందులో ఏం చేస్తారు, అటు సైడ్ ఒక ఆర్మీ లాగా ఉంటారు, ఇటు సైడ్ ఒక ఆర్మీలా ఉంటారు జనాలు. డిఫెన్స్ ఉన్న టీం వేరు, అఫెన్స్ టీం వేర్లు ఉంటాయి. అఫెన్స్ చేసేటప్పుడు డిఫెన్స్ టీం పక్కన కూర్చుంటుంది, వెళ్ళి బెంచ్ మీద అఫెన్స్ టీం ఉంటుంది. ఈ అఫెన్స్ టీం వాడు ఏం చేస్తాడు అంటే, ఒక చేతిలో బాల్ ని పట్టుకుని పరిగెత్తుతూ ఉంటాడు. పరిగెత్తేసి 30 అడుగులు దాటాడు, 20 అడుగులు దాటాడు, ఇప్పుడు వచ్చి వాళ్ళందరు కలిసి వాడి మీద మోకమ్ములా పడి ఆపేస్తారు. వాడిని ఆపినప్పుడు వాడు ఏమంటాడట, నేను ఇక్కడ దాకా వచ్చా కదా, ఒక నెక్స్ట్ టైం మొదలెట్టేది ఇక్కడి నుంచి మొదలెడతానంటాడు వాడు. అక్కడి నుంచి మళ్ళీ మొదలెడతాడు, మళ్ళీ పరిగెత్తాడు. అవతల వాడు టర్న్ అరౌండ్ చేయకపోతే మళ్ళీ ఇంకాసేపాకి మళ్ళీ ఆగుతాడు. అట్లా వెళ్ళి చివరి దాకా ఆగుతూ మళ్ళీ స్టార్ట్ అవుతూ, ఆగుతూ మళ్ళీ స్టార్ట్ అవుతూ, వాడు వెళ్ళి అవతల గోల్ చేసి పరిగెత్తుకుంటా, గోల్ వచ్చేసిందో అంటాడు వాడు. సో ఈ మోడల్ ఎందుకు చెప్పానంటే, ప్రపంచంలో ఈ పవర్ పాలిటిక్స్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి, న్యూక్లియర్ టెస్ట్లు ఎవరెవరు చేశారు? రష్యా చేసింది, అమెరికా చేసింది, ఫ్రాన్స్ చేసింది, ఇంగ్లాండ్ చేసింది, చైనా చేసింది. ఎప్పుడైతే ఇంక ఇండియా చేస్తుంది అన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, అమ్మో
వాళ్ళు నిషేధం విధిద్దాం అంటే,
మన ఆరుగురికి వచ్చేసాయి కదా, ఇంక ఇక్కడ ఆగుదాం, అందరిని ఆపేద్దాం ఇక్కడ నుంచి. అమెరికన్ ఫుట్బాల్ మోడల్ ని ఉపయోగించారు అక్కడ కూడా. అమెరికన్ ఫుట్బాల్ వెరీ స్ట్రాటజిక్ గేమ్, నేను తిట్టట్లేదు ఆ ఫుట్బాల్ ని, మీరు అందరు వాచ్ చేయండి. ఏ ఆట అంత మోసపూరితమైన ఆట ఇంకోటి ఉండదు అనమాట. అసలు ఆట విధానమే మోసపూరితం నన్ను అడిగితే, అది అసలు ఆట కాదు, అది అందులో ఉన్నదంతా కూడా స్ట్రాటజీ అనమాట. ఆ గేమే స్ట్రాటజీ అసలు అది అనమాట. అందులో ఏంటంటే, ఇక్కడ దాకా పరిగెత్తాను, ఇంకా కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి పరిగెత్తుతా, అది ఆ కాన్సెప్ట్, ఆట కాన్సెప్ట్ అది అనమాట. మీకు ఫుట్బాల్, హాకీ, ఐస్ హాకీ ఏదైనా ఆడండి, ఏ ఆట ఆడరక్కలో ఉండదు అనమాట. సో ఈ గ్లోబల్ పాలిటిక్స్ కూడా అదే మోడల్. మన నలుగురు చేతిలోకి వచ్చేసాయి పోయి, ఈ ఏదో ఐదో వాడిని తీసుకురానివ్వకూడదు ఇక్కడికి. ఏం చేద్దాం, ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ.
సో మీరు చెప్పేది ఏంటంటే, ఎట్లయితే న్యూక్లియర్ దాంట్లో వాళ్ళది వాళ్ళు టెస్ట్ చేసుకున్నాక వేరే దేశాలు ఎవరు దీన్ని టెస్ట్ చేయకూడదు అనేది, అట్లాగే ఈ స్పేస్ అంతరిక్ష యుద్ధంలో కూడా
ఒక ట్రీటీ అయిపోయింది. ఆ ట్రీటీ ప్రకారం ఏంటంటే, స్పేస్ లో వెపన్స్ పెట్టకూడదు అని పెట్టుకున్నారు
ఓకే, ఆ ట్రీటీకి
ఇది ఏంటంటే
కట్టుబడి ఉందా?
కట్టుబడి ఉంటుంది, ఎందుకంటే అందరు సంతకం పెట్టుకున్నదే కదా అది. ఎందుకంటే వాళ్ళకే భయం, ఎవరికైనా స్పేస్ లో పెట్టాలంటే భయమే. ఎందుకంటే చెప్తాను మీకు, కంట్రోల్ చేయలేని పార్ట్ అది స్పేస్ లో పెట్టడం అనేది. స్పేస్ లో వెపన్స్ పెట్టారనుకోండి, ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? అవి ఏదో వేరేది, ఏదో డెబ్రిస్ వచ్చి కొట్టింది అనుకుందాం, డెబ్రిస్ లేకపోతేనేమో ఒకసారి ఏ మీటియర్ షవరు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. నేచర్, ఆ టైప్ ఆఫ్ నేచర్ ని కంట్రోల్ చేయలేం కదా మనం, ఇంకా అంత లేదు మన ఎవరికి. సో అక్కడ వెళ్ళి వెపన్స్ పెట్టుకుంటే ఆ వెపన్స్ మన మీదే వచ్చి పడచ్చు, మనం పెట్టుకున్న వెపన్స్ మన మీదే పడితే. అందుకని అది ఒక్కటి మటుకు అందరూ ఒప్పుకున్నారు అక్కడ వెపన్స్ పెట్టకూడదు అని అన్నమాట. కాకపోతే సెట్ వేరే వాటి సెటిలైట్స్ కొట్టడం అనేది మన కంట్రోల్లో ఉంటుంది అది కదా.
వెపన్స్ ఓకే. సో మీరు అన్నది ఏంటంటే సాటిలైట్ ని పంపించి సాటిలైట్ లో రెండు మిసైల్స్ పనిలో పనిగా ఆడ పంపించి రెడీగా పెట్టుకోవడం లాంటివి చేయకూడదు.
చేయకూడదు అంటే చేయకూడదు అన్నారు, మనం చైనా లాంటి వాళ్ళు చేసినా చేస్తారు అలాంటి పనులు. న్యూక్లియర్ వెపన్స్ అయితే పెట్టరు ఎవరు, మామూలు వెపన్స్ ఏవో ఒకటి పెట్టుకుంటారు. నా నమ్మకం అయితే మామూలు వెపన్స్ పెడతారు, ఏదో ఒక రోజు పెట్టే ఉంటారు కూడా. సార్ నేను చెప్పేది అది కాదు అసలు మెయిన్ పాయింట్. ఎందుకు చెప్పానంటే ఇంత ఇంత పెద్ద స్టోరీ చెప్పాను, అసలు సంగతి మర్చిపోతాం మనం. ఎందుకు ఇప్పుడు చేశారని అడుగుతున్నారు కాబట్టి.
టైమింగ్
ఏంటంటే పారాస్ అని, పారాస్ ట్రీటీ అని ఒకటి ఉంది అనమాట. అది ఇయర్స్ నుంచి, కొన్ని ఏళ్ల నుంచి ఆ ట్రీటీ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ట్రీటీ ఆన్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఆర్మ్స్ రేస్ ఇన్ ఔటర్ స్పేస్. ఆర్మ్స్ రేస్ ఇన్ ఔటర్ స్పేస్ అంటే ఏంటి, మిజైల్ తోటి ఔటర్ స్పేస్ లో కొట్టడం అలాంటివి కూడా ఆర్మ్స్ రేస్ కిందకు వస్తుంది. ఆ ట్రీటీ సంతకం పెట్టి ఏం చేస్తారంటే ఇండియాని మళ్ళీ ఆ వేరే ట్రీటీల్లో ఎలా ట్రీట్ చేశారో అలానే ట్రీట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో సిటీబీటీ ఎన్పిటీలో నువ్వు సంతకం పెట్టలేదు కాబట్టి నువ్వు ఉల్లంఘించావు, నువ్వు సంతకం పెట్టకపోవటం వల్ల నువ్వు మహాపాపాత్ముడివి, మా అందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు కానీ నీకు ఉండకూడదు ఎందుకంటే మేము ఈ ట్రీటీ తయారు చేసేసుకున్నాం, అర్థమైందా, ఇది మా ట్రీటీ, నువ్వు సంతకం పెట్టకపోతే నువ్వు మంచివాడివి కాదు, నువ్వు సంతకం పెట్టకుండా ఈ టెస్ట్ చేసినా నువ్వు మంచివాడివి కాదు. ఇది ఇది ఆర్గ్యుమెంట్ అనమాట ప్రపంచంలో. ఈ చెత్త ఆర్గ్యుమెంట్లన్నీ ఇందులో కూడా ఎక్కడొచ్చేస్తాయో, అవి రాకముందే మనమే ఆ క్లబ్లో అంటే వాళ్ళలోకి వెళ్ళిపోదాము అని చేశారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు చేశారంటే త్వరలోనే ఈ వెరీ వెరీ నెక్స్ట్ మంత్లోనే పారాస్ ట్రీటీ మీటింగ్ జరగబోతోంది అనమాట జెనీవాలో. ఆ జెనీవాలో ఆ మీటింగ్లో జరిగే లోపల ఇండియా ఏం చేసిందంటే ఈ టెస్ట్ చేసి నేను కూడా ఈ పని చేసేసాను, చెయ్యగలను, దిస్ ఇస్ మై క్యాపబిలిటీ అని డిక్లేర్ చేసి చెప్పింది. అక్కడ ఎవరు అబ్జర్వ్ చేసుకోవాలి ఒక విషయాన్ని, దానికి ఏమని పేరు పెట్టారు, శక్తి మిషన్, మిషన్ శక్తి అని.
అవును,
మిషన్ శక్తి అని అంటే ఏంటి, 1998 లో మేము న్యూక్లియర్ వెపన్స్ ను వాడతాము మాకు ఉన్నాయి అని చెప్పడానికి ఆ టెస్ట్ కి కూడా ఏమని పేరు పెట్టారు, శక్తి అనే పేరు పెట్టారు. అదే శక్తికి కంటిన్యూషన్ ఈ మిషన్ శక్తి.
ఓకే ఓకే ఓకే, దాని వెనకాల ఓకే.
అప్పుడు కూడా డిక్లేర్ చేశాం కదా వచ్చి
పోక్రాంది,
ఆ పోక్రాన్ టెస్ట్ అది.
ఓకే, దాని శక్తియే ఇది కూడా. ఓకే,
మిషన్ శక్తి అని పెట్టారు అంటే
ఇప్పుడు ఈ మీటింగ్ హడావుడిగా జరగబోతుంది కాబట్టి
అది
డిక్లేర్ చేసేసుకుంటే
ఇప్పుడు నువ్వు ఇండియాని ఎట్లా నెగ్లెక్ట్ చేస్తావు ఇందులోకి. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, ఇండియాని దాన్ని ఎందులోంచి లాంచ్ చేసింది, ప్రజలు అన్ని చదవకుండా పాలిటిక్స్ ఎక్కువ ఫాలో అవుతున్నారు, అది మన దౌర్భాగ్యం. మోడీ చెప్పారు, ఏదో పాలిటిక్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, తక్కువ ఉంది, ఇదే మాట్లాడుకోవాల్సింది. అసలు విషయం చూసేది ఎవరు చూడట్లేదు, అది మన దౌర్భాగ్య స్థితి అది అన్నమాట. ఇంకోటి కూడా ఉంది, అది ఎందులోంచి లాంచ్ చేశారండి, అదేదో ఒక స్టాటిక్ ఏరియా నుంచి లాంచ్ చేయలేదు, దాన్ని క్యానిస్టర్ నుంచి లాంచ్ చేశారు. క్యానిస్టర్ నుంచి లాంచ్ చేశారంటే అర్థం ఏంటి, రేపు పొద్దున్న సెటిలైట్స్ని కొట్టేది ఏ లారీలోనో వెళ్తూ కొట్టేయటం, ట్రైన్ వెళ్తూ కొట్టేయటం, మొబైల్ అవుతూ కొట్టేస్తుంది మామూలు మిజైల్స్ టైప్లో ఇది, సెటిలైట్స్ని కూడా. అంటే ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మన వాళ్ళు వెరీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న టెక్నాలజీ ఇది.
వండర్ఫుల్. సో నెక్స్ట్ ప్రశ్న, దీని నుంచి ఇప్పుడు ఇలాంటి క్యాపబిలిటీలు అంటే నేను బీబీసీ వాళ్ళు తర్వాత కొన్ని వెస్ట్రన్ మీడియా మొదలు పెట్టావో వీళ్ళు కూడా చాలా పెద్దోళ్ళు అయిపోయారని, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు అబ్బా మాకు కూడా ఏమన్నా అది సహాయం చేస్తామని అడిగే అవకాశాలు ఉన్నాయా?
చేస్తామేమో, మనం కూడా జియో ఇండియా కూడా జియో పాలిటిక్స్ గేమ్స్ ఆడగలదు, చేస్తామని ఎవరు చెప్పరు. అక్కడ ఎప్పుడు వీటిని ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నెగోషియేషన్స్కి మంచి పని చేస్తాయి ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు మన ఇదివరకంతా ఏమనేవాళ్ళు దేశాన్ని, హే పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్లు ఉన్నాయి, నువ్వు మటుకు ఎల్ఓసి దాటవాకు అని వీళ్ళు కబుర్లు చెప్పేవాళ్ళు. ఆ క్యాపబిలిటీస్ అన్నీ వచ్చేసాయి. ఒక ఏమొచ్చాయి ఏం క్యాపబిలిటీస్ అవన్నీ మాట్లాడుకుంటే మనం రెండు షోలు చేయాల్సి వస్తుంది. సో ఉన్నాయి కాబట్టి వెళ్ళి
ఓవరాల్ గా దీనికి ఎన్నికలు అన్నీ పక్కన పెడితే ఒక ట్రీటీ జెనీవాలో జరగబోతుంది అండ్ మన క్యాపబిలిటీస్ మెచ్యూర్ అయ్యి రెడీగా ఉన్నాయి.
అది మాట. ఇప్పుడు దాన్ని డిలే చేయటాన్ని నేను డైరెక్ట్గా ఎవరిని అనను, కానీ డిలే చేయటానికి మటుకు మన లెక్కలో క్యాపబిలిటీ ఉన్నా దీన్ని బయట పెట్టకుండా 2012లో ఉంటేనే ఇంత ఉన్నా బయట పెట్టకపోవటం అనేది చాలా తప్పు పని. అది ఇంత క్యాపబిలిటీ ఉండి మనం బయట పెట్టలేదంటే అది నిజంగా అనకూడదు, కానీ దాన్ని ఖచ్చితంగా దేశద్రోహం అనొచ్చు. ఎందుకంటే చెప్పనా, ఈ ట్రీటీ కనుక ఇప్పుడు జరుగుతోంది కాబట్టి మనకి అదృష్టం బాగుంది ఇండియా తరఫు నుంచి ఆలోచిస్తే. అదే ఈ ట్రీటీ లాంటిది ఏదో అయిపోయింది అనుకుందాం, నువ్వు ట్రీటీని ఉల్లంఘించావని అనేవాళ్ళు ఈ పాటికి మనని. ఇప్పుడేంటి మనం ఏ ఒక్క ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కానీ ఉండబోయే లాస్ కానీ మనం ఏం ఉల్లంఘించలేదు. సి లేట్ ఎంట్రీ ఉండకూడదు ఇట్లాంటి వాటిల్లో. ప్రపంచంలో ఉండే పవర్స్
అంటే దానివల్ల ఇప్పుడు మీరు అన్నది ఓకే, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళందరూ కలిసేసి దీని మీద ఏమైనా ఆంక్షలు విధిద్దాము అనుకుంటే మనం బాసు మేము ఆల్రెడీ చేసామని మనం చెప్తున్నాము. కానీ దానివల్ల అంటే మనం ఏమి వాట్ ఎల్స్ మనము ఓకే మనం చేసామని చెప్పాము అయితే ఏమిటా అనొచ్చు కదా ఎవరన్నా చేశారా అయితే అంటే అంటే మనం ఏమన్నా ఇప్పుడు ఎక్కడైతే
అలా అన్నది లేరు. ఇంకా ఇప్పుడు అలా ఎవరు అనరు. ఒక సముజ్జీవుడితోటి ఆ హీటితోటి ఎందుకు గొడవ, వీడిని కూడా మనలో కలుపుకుందాం అనుకుంటారు. మీకు ఎప్పుడు పవర్ పాలిటిక్స్ ఏంటంటే పవర్ రెస్పెక్ట్స్ పవర్.
ఓకే అది మరి అయితే ఒకవేళ మీకు ఇంకొక అంటే ఫైన్ నేను చెప్పలేదు తర్వాత తెలిసింది అప్పుడు ఏమైతుంది ఆంక్షలు విధించవచ్చు.
అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇప్పుడు ఉందిగా తలకాయ నొప్పి చూస్తున్నారు కదా, న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద దేశాలకు ఎంత ఉందో ఇండియాకి కూడా అంత ఉంది. ఎన్ఎస్జి గ్రూప్లోకి అమెరికా ఒప్పుకుంది, రష్యా ఒప్పుకుంది, అందరు ఒప్పుకున్నారు. చైనా ఒప్పుకోవట్లేదు ఇండియాని ఎంటర్ చేయడానికి కూడా. వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళకు రూల్ రాసుకున్నారు, వేరే వాళ్ళు రావాలంటే మన ఆరుగురం సంతకం పెట్టుకోవాలి అని. ఆరుగురులో ఐదుగురు సంతకం పెడుతున్నాడు, ఆరో వాడు పెట్టట్లేదు. వాడు పెట్టట్లేదు కాబట్టి ఎన్ఎస్జి న్యూక్లియర్ సప్లై గ్రూప్ లోకి ఇండియాని రానివ్వకూడదు అన్నారు. సో న్యూక్లియర్ సప్లై గ్రూప్లో రాకుండా ఇండియాకి న్యూక్లియర్ రియాక్టర్స్ అమ్మలేము అన్నారు అన్ని సంతకాలు పెట్టినా కూడా. ఎప్పుడు లేటుగా ఎంట్రీ అవ్వటం అంటే ఇలా త్రిశంకు స్వర్గం టైప్లో తయారవుతూ ఉంటావు. అదేంటంటే అన్ని కంట్రీస్ మనం సముజ్జీవులుగా ఉన్నా కూడా సముజ్జీవుల్లా కనపడకుండా ఉంటాం.
సముజ్జీ అన్నది ఇప్పుడు ఓపెన్ గా చెప్పి రావచ్చు.
ఇంకా ఇంకా ఏంటంటే దానివల్ల అది ఒక రకమైన అది ఏంటంటే వేరే వాళ్ళకి ఒక హ్యాండిల్ ఇవ్వటం నిన్ను నొక్కి ఉంచడానికి.
ఓకే ఇప్పుడు అట్లా కుదరదు,
ఇప్పుడు అట్లా కుదరదు. ఆ హ్యాండిల్స్ అన్ని ఇచ్చింది ఎవరంటే మనది అంటే ఇప్పుడు పాత వాటిల్ అంటే ఎవరెవరో వేరే అనుకుంటారు ఇష్టం లేక చెప్పామని. కానీ ప్రతి విషయంలోనూ ఒకవాళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనకి ఎప్పుడో చేయాల్సిన పనులు లేట్గా చేయటం వలన ఎన్ని నష్టపోయాము అనేది ఓ పెద్ద చరిత్ర రాసుకోవచ్చు అన్నమాట. ఈ ఒక్క విషయంలో మటుకు అలా అవ్వకుండా చూశారు కరెంట్ గవర్నమెంట్. ఆ కరెంట్ గవర్నమెంట్ని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి ప్రజలు.
వండర్ఫుల్.
ఎన్నికల ముందు చేశాడా, ఎన్నికల తర్వాత
చేయలేదు,
ఇదంతా చెత్త వాగుడు అది.
ఓకే
ఇంకోటి కూడా అనుకోవాలి, నేను పొలిటికల్గా చెప్తాను మీకు. పొలిటికల్గా కూడా ఏంటంటే ఏమో నెక్స్ట్ ఎలక్షన్లో నేను రాలేదనుకో, వాడెవడో పెద్ద కోయిలిషన్ వచ్చిందనుకో, మహాకూట కటంబ కటంబ అదేదో పేర్లు పెడుతున్నారు కదా కూటాలు ఘటబంధన్లు, ఆ మహామహా ఘటబంధన్లు వచ్చి ఏ పని చేయలేదనుకో, ఈ లోపల ఈ ట్రీటీ రాయటం అవుతుంది అప్పుడు కూడా మళ్ళీ మిస్ అవ్వచ్చు. గెలిస్తే గెలుస్తూ ఓడిపోతే ఓడిపోతే ఒక పని చేస్తే మంచిది కదా. ఇప్పుడు చేసేసాననుకో, గెలిచాననుకో నా చేతిలో ఉంటుంది, ఓడిపోయాననుకో ఇది చేసి వెళ్ళిపోయిన వాళ్ళు
ఆల్రెడీ చేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. బ్రేక్ తర్వాత ఎలక్షన్స్ గురించి మాట్లాడదాము. ఇంతకుముందు మనము మార్చి 17 షోలో అనుకుంటా తెలంగాణ ఆంధ్ర గురించి మాట్లాడాము, ఇప్పుడు వేరే రాష్ట్రాల గురించి మాట్లాడదాము. శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల March 28, 2019 రికార్డింగ్. బ్రేక్ తర్వాత కలుద్దాం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల March 28, 2019 రికార్డింగ్. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. రమణ గారు, ఇది లాస్ట్ బిట్ ఈ షోలో. కరెంట్ ఎలక్షన్స్, గత వారం మనము తెలంగాణ ఆంధ్ర గురించి మాట్లాడాము. ఇప్పుడు అసలు వేరే రాష్ట్రాల్లో అసలు ఏం జరుగుతుందో ఒకసారి ఒక హై లెవెల్ గా చెప్పండి, తర్వాత మనం నెక్స్ట్ షోలో డీటెయిల్ గా మాట్లాడదాం.
హై లెవెల్ ఏం చెప్పాలంటే, మీకు ఒపీనియన్ పోల్స్ 4-5 వచ్చాయి అనమాట. పెద్ద పెద్ద ఏజెన్సీస్వే చేసే, అంటే డిక్లేర్ చేసిన తర్వాత ఒకటే వచ్చింది ఒపీనియన్ పోల్, డిక్లేర్ చేయకముందు 1-2 వచ్చాయి. ఎట్లా చూసుకుని ఎవరు చెప్పినా కూడా బీజేపీకి ఏమో 210-230 లోపల పెడుతున్నాయి ఇవన్నీ అనమాట.
ఓకే,
ఎన్డీఏకి ఏమో కంఫర్టబుల్గా 270-290-300 వరకు పెట్టేస్తున్నాయి. సో వాళ్ళు చెప్పేది ఏం చే వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే మళ్ళీ మన ప్రధానమంత్రి మోడీ గారే అయిపోతారు అనమాట. సో మరి ఇలా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఏమవుతుంది అనేటప్పటికల్లా ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ న్యూస్ ఇన్ని ఒపీనియన్ పోల్స్ ఇలా ఇచ్చి, సత్తా బజార్ అని ఉంటుంది ఇండియాలో అనమాట, బెట్టింగ్ బజార్, అది ఇల్లీగల్ అవన్నీ, లీగల్ అనండి ఏదైనా అనండి, వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా బీజేపీ ఇస్ కమింగ్ బ్యాక్ టు పవర్ అని ఇచ్చేస్తున్నాయి అనమాట. సో దీనివల్ల ఒక నష్టం అవుతోంది అన్ని చోట్ల. మన తెలుగు భాష, సినిమా భాషలో చెప్పాలంటే జంప్ జిలానీలు అంటారు చూడండి.
అవును,
ఆ జంప్ జిలానీలన్నీ, ఎక్కువ జిలానీలు అందరూ బీజేపీ సైడే వెళ్తున్నారు, ఎన్డీఏ సైడు. మీరు విన్నారో లేదో, రీసెంట్గా ప్రముఖ సినీ నటి జయప్రద గారు ఎన్నాళ్ళలో ఎస్పీలో ఉండి రాంపూర్లో గెలిచిన ఆవిడ, ఆవిడ కూడా బీజేపీ ఈ సాఫ్రన్ కలర్ది మెడలో వేసుకుని, ఆవిడ కూడా అదే రాంపూర్లో నుంచి ఉంటారట బీజేపీ తరఫున, అదొకటి. ఇలా మీరు గౌతమ్ గంభీర్, ఒక మనీ మధ్య రిటైర్ అయిపోయిన క్రికెటర్, చాలా ఫేమస్ క్రికెటర్, ఆయన ఢిల్లీలో జాయిన్ అయ్యారు. వీళ్ళు జిలానీ కాదు,
ఆయన కాదు.
ఇప్పుడు ఈ టైప్ జయప్రద లాంటి వాళ్ళు, జయప్రద అంటే ఫేమస్ కాబట్టి నేను పేరుతో సహా చెప్పగలిగా, మీరు స్టేట్ బై స్టేట్ వెళ్తే అలాంటి జంప్ జిలానీలు అందరూ కూడా విన్నర్ సైడ్కి, లూజర్ని ఏమో వదిలేసి విన్నర్ సైడ్కి వెళ్ళటం అనేది ఈ జంప్ జిలానీలు చేసే పని. సో ఆ లెక్కలో చూసుకున్నా కూడా ఎందుకు వీళ్ళంతా బీజేపీలోకి జంప్ చేస్తున్నారు అంటే, అది గెలుస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అనేది ఒకటి. రెండోది ఆలోచించుకుంటే ఏమవుతుందంటే, ఓడిపోయే వాళ్ళ సైడు మనీ కూడా కలెక్ట్ అవ్వదు. రేపొద్దున మనీ ఖర్చు పెట్టాలంటే మనీ క్రంచ్ కూడా ఆల్రెడీ న్యూస్ వచ్చింది, మాయావతికి వాళ్ళకి మనీ క్రంచ్ చాలా ఉంది అని అనమాట, రేపు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టడానికి. అదొకటి. జస్ట్ స్టాటిస్టికల్గా మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు మనం. స్టాటిస్టికల్గా చూసుకుంటే నా లెక్కలో నేను చూసిన టార్గెట్ ప్రకారం ఏంటంటే, బీజేపీకి ఎనీవేర్ బిట్వీన్ 250 and 275 వరకు వచ్చేస్తాయి ఆన్ ఇట్స్ ఓన్ అన్నమాట. ఎన్డీఏకి ఎనీవేర్ బిట్వీన్ 300 and 320 మధ్యలో వస్తాయి ఎన్డీఏకి. వాళ్ళకి లాసెస్ పాత దాంతో అంటే 2014 తోటి కంపేర్ చేసుకుంటే వాళ్ళకి లాసెస్ ఎక్కువగా ఎక్కడ వస్తాయి అంటే జార్ఖండ్లో రావచ్చు, ఛత్తీస్గఢ్లో రావచ్చు అన్నమాట. దానికి కానీ
యూపీలో,
యూపీలో లాస్ట్ టైం 73 గెలిచారు. ఈవెన్ కన్జర్వేటివ్ ఎస్టిమేట్ కూడా, మోస్ట్ కన్జర్వేటివ్ ఎస్టిమేట్లు కూడా 45-50 ఇస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు 60 దాటుతారు నా ఉద్దేశం ప్రకారం
అన్నమాట.
అది సీట్ బై సీట్ చూసుకుంటే నాకు అలా అనిపిస్తోంది 60 దాటచ్చు అని అనమాట. సరే మాట వరుసకి వాళ్ళని ఒక 55 పెడదాం అటు ఇటు కాకుండా. అలా పెట్టినా కూడా 50 యూపీలో దాటారు అంటే వాళ్ళంతా వాళ్ళు 270 దాటిపోతారండి. వాళ్ళ లాసెస్ ఇక్కడ అక్కడ 5 ఇక్కడ 6 ఇక్కడ అట్లాంటివి పోవచ్చు. ఎందుకంటే అప్పుడు స్వీప్ జరిగింది కదా 2014 ఏమైందంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇవన్నీ స్వీప్ అంటే ఒక్క సీటు కూడా ఓడిపోకుండా గెలిచారు అప్పట్లో. అలా అన్ని చోట్ల కూడా 1-2 ఓడిపోవచ్చు వాటిల్లో కదా. అలాంటి ఓడిపోయిన సీట్లు మరి ఎక్కడ కవర్ అవుతాయి అని అడగచ్చు. మ్యాసివ్ కవరేజ్ ఎక్కడ అవుతుందంటే వాళ్ళకి వెస్ట్ బెంగాల్ ఈజ్ గోయింగ్ టు బి ఎ పికప్ ఫర్ దెమ్. వెస్ట్ బెంగాల్
10-20 దాకా వస్తాయా?
లోయెస్ట్ నెంబర్ ఎవరిచ్చినా లోయెస్ట్ నెంబర్ ప్రస్తుతం ఇస్తుంది వాళ్ళకి 11 ఇస్తున్నారు. హైయెస్ట్ నెంబర్ కొంతమంది 30 కూడా గెలవచ్చు అంటున్నారు. అది 30 గెలగటం అంటే అది ఒక ఎర్త్ క్వేక్ లాంటి జరిగినట్టు లెక్క అనమాట. అదొకటి. నార్త్ ఈస్ట్ లో కూడా వాళ్ళు ఇంకొక 5-6 ఎక్స్ట్రా కొడతారు అక్కడ. అన్నిటికంటే ఎక్కువగా ఖచ్చితంగా ఒక స్టేట్ మొత్తాన్ని వాళ్ళ కొత్త స్టేట్ వాళ్ళకి వచ్చేది ఏమిటంటే ఒరిస్సా అనమాట.
మరి బీజు జనతాదళ్ళు వాళ్ళు ఆల్రెడీ పార్ట్నర్ కదా, వీళ్ళకి
పార్ట్నర్ కాదు. వీళ్ళకి బీజు జనతాదళ్ ఇస్ నాట్ పార్ట్నర్ ఆఫ్ ఎన్డీఏ కాదు. సో ఇటు అక్కడ అసలు కంటెస్ట్ ఉందే బీజు జనతాదళ్ కి బీజేపీకి మధ్య, వాళ్ళు పార్ట్నర్ ఎలా అవుతారు?
సో ఓవరాల్ గా ఒక 30-35 వరకు అక్కడ క్యాప్చర్ చేస్తారు.
ఇక్కడ పోయినా కూడా అక్కడ వస్తాయి అనమాట. అది సో గేమ్ ఏంటంటే చెప్తున్నాను మీకు, బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ 272 దాటుతుందా లేదా అనేది కేవలం యూపీ మీద డిపెండెంట్. మిగతావన్నీ ఆల్ సెట్ అనమాట. యూపీలో కూడా వీళ్ళు కనుక 30-40 వచ్చాయంటే కనుక 270 కంటే తక్కువ ఉంటారు. అయినప్పటికీ ఎన్డీఏ మొత్తం కలిపి 300 దాకా వచ్చేస్తుంది. సో వాళ్ళకి గవర్నమెంట్ ఫార్మేషన్లో ఏ ట్రబుల్స్ ఏమి ఉండవు. అది ఒక జస్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్ మాత్రమే, బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ 270 దాటిందా లేదా అనేది. ఎనీథింగ్ అబౌవ్ బీజేపీకి 230 కంటే ఎక్కువ వచ్చాయంటే వాళ్ళు కంఫర్టబుల్ గవర్నమెంట్ ఫామ్ చేసేయగలుగుతారు. యూపీలో కనుక 20 అలా పడిపోతే
మహారాష్ట్ర పరిస్థితి,
మహారాష్ట్ర ఏం లేదండి అసలు సరైన కంటెస్ట్ కూడా లేదు కాంగ్రెస్ ఎన్సీపీ దగ్గర నుంచి. వాళ్ళందరూ వచ్చి ఈ ఇందులో చేరిపోతున్నారు. ఇక్కడ శివసేన బీజేపీ ఆల్రెడీ ఒకే కోయిలిషన్లో, సెటిల్డ్ కోయిలిషన్లో కొట్లాటలు లేకుండా వెళ్ళిపోతుంది ముందుకి. కొల్హాపూర్లో ర్యాలీ పెడితే అసలు మోడీ గారు లేకుండానే లక్షలు వచ్చేసారు జనాభా ఎండాకాలం ర్యాలీలో. సో ఇట్ డజంట్ లుక్ లైక్ ఎనీథింగ్ డిఫరెంట్. స్వీప్ స్టేట్లో, వన్ ఆఫ్ ది ఎన్డీఏ స్వీప్ స్టేట్స్లో ఉంది మహారాష్ట్ర.
వాట్ అబౌట్ గుజరాత్? గుజరాత్ లో, రాజస్థాన్ లో ఏంటి పరిస్థితి?
గుజరాత్ లో 26-26 గెలవకపోతే ఆలోచించాలి. 26-26 బీజేపీకి రాకపోతే
గెలుస్తాడా?
గెలిచేస్తారు. అకార్డింగ్ టు ఎనీ ఒపీనియన్ దట్స్ వాట్ హ్యాపెనింగ్. అది
అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు
చూడండి.
కాదు ఇప్పుడు మన ఆయన పేరు, ఏం పేరు, పటేల్ ఉన్నాడు కదా ఒక, ఆయన హార్దిక్ పటేల్ అని, తర్వాత అల్పేష్ ఠాకూర్.
ఇదేనండి మన ఆంధ్రప్రదేశ్ లో కేఏ పాల్ కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి.
మీరు మరి కేఏ పాల్ తో పోర్చకండి, వాళ్ళు గెలిచారు. యునో దీస్ పీపుల్ యాక్చువల్లీ వాన్ రైట్. అల్పేష్ ఠాకూర్ గెలిచినట్టున్నాడు కదా,
ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిచాడు అంతే కదా. అది కూడా కష్టపడి ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచాడు ఆయన. హార్దిక్ పటేల్ అయితే ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు. ఏంటి వాళ్ళ గురించి చెప్తారు మీరు?
హార్దిక్ పటేల్ ఓడిపోయాడు కదా.
వాళ్ళందరూ ఊరికే మీడియాలో వాళ్ళు చెప్పేవన్నీ కూడా మనం కూడా ఎక్కడ చెప్పుకుంటాం. మనకి నా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చాలా తేడా ఉంది.
ఎస్, దిస్ ఇస్ మైండ్ మీడియా అండ్ ఇట్స్ సమకాలీన విశ్లేషణ. సో నెక్స్ట్ ఈ రకంగా చూసుకుంటే, అంటే నేను ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్నలు అంటే, యూపీ బీహారు ఫస్ట్
బీహార్ సెటిల్డ్ అండి, బీహార్ స్వీప్ స్టేట్. ఎప్పుడైతే ఎన్డీఏ లోకి నితీష్ కుమార్ గారి పార్టీ బీజేపీ కలిసి వెళ్తున్నాయో అక్కడ డెమోగ్రఫిక్స్, అక్కడ ఉండే పార్టీ ఎవరి ఓట్లు, కులాలు వాటి ద్వారా ఓట్ల బలాబలాల్లో వీళ్ళిద్దరిని కలిపి ఓడిచ్చే శక్తి ఎవరికి లేదు. సో బీహార్ లాంటిది, బీహార్ బోరింగ్ స్టేట్ అని చెప్పాలి ఎలక్షన్ విశ్లేషణకు వస్తే,
ఎందుకంటే అది ఆల్రెడీ వెళ్ళిపోయింది అక్కడ ఏం పెద్ద.
ఇప్పుడు అమెరికాలో ఉంటారు మీరు, అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో న్యూయార్క్ స్టేట్ గురించి, కాలిఫోర్నియా స్టేట్ గురించి, టెక్సాస్ స్టేట్ గురించి ఎవరైనా మాట్లాడతారా?
ఖచ్చితంగా అవి ఆల్వేస్, ఎప్పటికీ అవి
అంతే కదా
డెమోక్రాట్ స్టేట్లు కాబట్టి.
అది టెక్సాస్ ఏమో రిపబ్లికన్ స్టేట్, రైట్? అవునా? అలానే ఈసారి ఎలక్షన్ లో మన ఇండియాలో కూడా దానికి ఈక్వలెంట్ గా మాట్లాడుకోవాలంటే బీహార్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, గుజరాత్ ఒకటి, ఇవన్నీ అలాంటి స్టేట్స్, వాటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్.
ఓకే, మరి దట్ లీవ్స్ విత్
నిజంగా మాట్లాడుకోవాల్సిన స్టేట్లు అంటే ఏమిటో చెప్తాను.
మధ్యప్రదేశ్.
మధ్యప్రదేశ్ కూడా మొన్న ఓట్ షేర్ బీజేపీకి ఎక్కువ వచ్చి కూడా
అవును
చాలా కొద్దిలో ఓడిపోయారు. ఈసారి మోడీ గారు ఆయనంతటా ఆయన క్యాంపెయిన్. సో ఎనీ ఒపీనియన్ పోల్, ఇప్పటి వరకు మొత్తం ఉన్నది 29 సీట్లు, ఏ ఒపీనియన్ పోల్ చూసినా వాళ్ళకి మినిమం బీజేపీకి 23 సీట్స్ ఇస్తున్నారు 29లో.
వాట్ అబౌట్ అంటే కాంగ్రెస్ హవా లేదంటారు అక్కడ?
కాంగ్రెస్ కి ఏమీ లేదు, అసలు హవానే లేదు అక్కడ. కాకపోతే 44 కంటే ఎక్కువ రావచ్చు ఈసారి, 50 సీట్లు రావచ్చు మొత్తం కలిపి. లాస్ట్ టైం 44 వచ్చాయి కదా, ఈసారి మొత్తం కలిపి ఒక 51-52 అలా సీట్లు రావచ్చు వాళ్ళు.
కర్ణాటక,
కర్ణాటక ఎంత దారుణంగా ఓడిపోతారంటే అంత దారుణంగా ఓడిపోతారు అనమాట. అక్కడ ఎలా మాట్లాడుకుంటున్నారంటే అసలు వాళ్ళ గవర్నమెంట్లు అంటే అయితే కోపంగా ఉంది అక్కడ జనాభాకి. యాంటీ ఇన్కంబెన్సీ హ్యూజ్లీ ఉంది ఆ రెండు పార్టీలు కలిసి రూల్ చేస్తుంటే. 18 సీట్స్ మినిమం అంటున్నారు, 22 సీట్స్ గ్యారంటీ అంటున్నారు.
టోటల్ 28 కదా,
28లో అది.
ఓకే, తమిళనాడు,
తమిళనాడు మటుకు యూపీఎన్కే వెళ్తుంది ఈసారి. ఏఐడిఎంకేకి ఎవరు సరైన క్యాంపెయిన్ ఇదివరకంటే జయలలిత గారు స్టార్ క్యాంపెయినర్ ఆవిడ లేరు. అంతకు ఈక్వలెంట్గా ఆవిడకి అవన్నీ కుటుంబాలతో సంబంధించిన ఆవిడ కొడుకులు కూతురు అలాంటి వాళ్ళు ఆవిడకి లేరు. వేరే కరుణానిధి గారి కొడుకు ఉన్నారు కదా అక్కడ, స్టాలిన్ అని. సో వాళ్ళకే కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంది. తమిళనాడులో మటుకు డిఎంకే కాంగ్రెస్ కలిపి ఎక్కువ సీట్లు కొట్టే అవకాశం ఉంది.
ఓకే, ఐ థింక్ వి కవర్డ్ బాగానే, మనం 4-5 రాష్ట్రాలు చేసాము. వచ్చే వారం
అది వెళ్ళబోయే లోపల నేను చెప్తున్నాను, గమనార్హమైన స్టేట్స్ ఏంటంటే ఎలక్షన్స్ లో ఫోకస్ చేయాల్సిన స్టేట్స్ చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్ ఒకటి ఫోకస్ చేయాలి ఈసారి, వెస్ట్ బెంగాల్ ఒకటి ఫోకస్ చేయాలి, ఒరిస్సా ఒకటి.
ఎవరికైనా బోత్ కాంగ్రెస్ బీజేపీకి హోరా హోరి.
అసలు ఎలక్షన్ తరఫున వాళ్ళ పేరు వీళ్ళ పేరు అని కాకుండా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్లు ఉండేది, ఇంట్రెస్టింగ్ గా చూడాల్సిన స్టేట్
ఉత్తరప్రదేశ్,
ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా.
ఒరిస్సా బీజేపీకి రావచ్చు కదండి,
అందుకే కదా ఎప్పుడు రాలేదు కాబట్టే కదా. అక్కడ చేంజ్ ఆఫ్ ఆర్డర్ జరుగుతుంది, ఇవన్నీ ఏంటంటే చేంజ్ స్టేట్స్ ఇవి. మన ఉత్తరప్రదేశ్ ఎందుకంటే మహాగఠబంధన్ ఉన్న స్టేట్ అది, అదొక్క చోట అసలు మహాగఠబంధన్ ఉంది, ఇంకెక్కడా లేదు.
ఓకే,
అదీను ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఈ మూడు స్టేట్లు మోస్ట్ ఇంపార్టెంట్గా వాచ్ చేయాల్సిన స్టేట్స్. ఛత్తీస్గఢ్ ఒకటి కూడా వాచ్ చేయాలి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రెండిట్లో బీజేపీ తగ్గచ్చు కాబట్టి ఆ రెండు స్టేట్స్ వాచ్ చేయాలి. ఇంకా మిగతావన్నీ నా లెక్కలో బోరింగ్ స్టేట్స్, ఫ్రమ్ ఎలక్షన్ అనాలిసిస్ పర్స్పెక్టివ్లో బోరింగ్ అన్నమాట.
వండర్ఫుల్, వచ్చే వారం మరి మరికొంత దగ్గర అవుతుంది ఐ థింక్ ఆంధ్ర తెలంగాణ, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్.
ఆంధ్రాలోనేమో జగన్ చీఫ్ మినిస్టర్ అయిపోతారు,
లేదండి తెలుగుదేశంకి
ఓడిపోతుంది.
లేదండి తెలుగుదేశంకి చాలా అప్స్వింగ్ ఉందని వింటున్నాను నేను, అందుకని
నేను విన్న దానిలో వాళ్ళకి 30 నుంచి 60 మధ్యలో వస్తాయి. 60 వస్తే చాలా గ్రేట్ కింద లెక్క, అది రాకపోవచ్చు అన్నమాట. అది వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళు దే ఆర్ ఆన్ ద ఎగ్జిట్ మోడ్ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ అసలు ఎన్నిసార్లు చెప్పాను, దాని గురించి మాట్లాడుకోవటం కూడా వేస్ట్. అది అది టీఆర్ఎస్ అడ్డా ప్రస్తుతం.
విల్ సీ, వండర్ఫుల్ అండి. వచ్చే వారం మళ్ళీ మరికొన్ని ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఐ థింక్ ఎలక్షన్ కి సంబంధించినవే మాట్లాడదాము. దిస్ ఈజ్ వండర్ఫుల్. ముఖ్యంగా మీరు చెప్పిన శాటిలైట్ కూల్చేసే అంతరిక్ష యుద్ధం వ్యవస్థ ఏదైతే ఉందో చాలా అంటే ఎంత ఇంపార్టెంట్ అది. మనం పక్క వాళ్ళ మీద, పక్క దేశాల మీద, ఇరుగు పొరుగు దేశాల మీద ఒక మెట్టు ముందు ఉండడానికి ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్పారు. నేను దానికి ఒకటి చిన్న యాడ్ చేసేసి ముగిస్తాను. అదొక్కటే కాదండి, ఇప్పుడు మనకి వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా శాటిలైట్లు మనకి ఇది పంపిస్తాయి, మన వెదర్ వాతావరణ రిపోర్ట్ పంపిస్తాయి. అవి కూడా వాళ్ళు ఎవరన్నా చైనా వాళ్ళు వచ్చి కూల్ చేస్తే మనం కూడా వాళ్ళని కొట్టడానికి వీలుంటుంది అది. సో దట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్ అంటే శాటిలైట్ ఇది. వండర్ఫుల్ రమణ గారు, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. శ్రోతలకి మీరు ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఏదన్నా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మా facebook.com/mindmedia పేజ్లో ఉందండి. యూ కెన్ ఆల్వేస్ గివ్. ఈ షో పాడ్కాస్ట్లు మా సైట్లో దొరుకుతాయి, mindmedia.com లో. పాతవి కూడా మీరు వినవచ్చు. ధన్యవాదాలు రమణ గారు.
మంచిదండి, నమస్కారం.
నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం April 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ biased and hence listeners discretion is advised.